ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా ఆత్మ, ప్రతి వ్యక్తి ఆత్మ, యాక్చువల్గా ఆత్మకి ఆవరణలు ఉంటాయి, అంటే కవరింగ్స్ ఉంటాయి. ఆ కవరింగ్స్ ఏంటంటే 5 కోశాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, నమోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనేవి 5 కవరింగ్స్. ఈ 5 కవరింగ్స్ దాటి, అంటే ఈ 5 ఆవరణలు దాటి ఉంటుంది ఎప్పుడు ఆత్మ. అంతే తప్ప ఆవరణలు లేని వెలుగు అనమాట ఆత్మ అంటే. ఆకాశం ఉందనుకోండి, ఆకాశం ఏది కవర్ చేయలేదు, అది ఎప్పుడు అలా ఉంటుంది. అలాగే ఉంటాడు ఆత్మ, అలాగే ఉంటుంది ఆత్మ. అది తెలుసుకోవాలంటే ఈ ఆవరణల నుంచి బయటపడాలి. ఆవరణల నుంచి బయటపడితే తప్ప అది ఏంటో అర్థం. పంచకోశ గుణత్రయాది సమస్త, ఈ పంచకోశాలకి గుణత్రయాలు వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది మనకి ఈ గురువుపాది కాస్తవంగా ఉంటుంది. అందుకని పరమపూజ్య గురుదేవులు ఈ పంచకోశాల గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. వాడు పంచకోశాల గురించి చెప్పే దాంట్లో అసలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, గాయత్రి పరివారంలో గురువు గారు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏకముఖి గాయత్రి. అంతకుముందల్లా అన్ని చోట్ల పంచముఖి గాయత్రి ఉంది. అప్పుడు ఒక శిష్యుడు గురుదేవుల్ని ప్రశ్నించారు, పంచముఖి ఉంది కదా అన్ని చోట్ల, మీరు ఏకముఖిని ఇంట్రడ్యూస్ చేశారు, ఈ రెండింటికి గురించి నాకు కొంచెం అర్థం కావట్లేదు చెప్పండి అని అడిగారు. అప్పుడు వైట్ అంటే తెల్ల కిరణంలో నుంచి మిగతావన్నీ వస్తాయి, మిగతావన్నీ రంగులు వస్తాయి, కానీ ఆ కిరణం అడుగు ఒకటే ఉంటుంది. అలాగా అసలు విశ్వమాత ఒక్కటే, దాని నుంచి ఐదు వచ్చాయంటే ఆ ఐదు సంగతి ఏంటంటే ఈ పంచకోశాల గురించి చెప్తుంది. ఈ ఫైవ్ కోటింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశం, వీటి గురించి తెలిస్తే మనకు, వీటి గురించి తెలియటం అంటే అర్థం ఏంటి, దీపం ఉందనుకోండి దీపం అలా పెడితే ఏమవుతుంది గాలికి ఆరిపోతుంది, ఆరిపోకుండా ఏం చేస్తాం దాని చుట్టూ ఒక చిమ్నీ పెడతాం, చిమ్నీ పెట్టడం వల్ల ఏమవుతుందండి, ఇప్పుడు లాంతర్ చాలా మందికి తెలియదు, లాంతర్ పూర్వకాలం వాళ్ళకి తెలుసు, ఇప్పుడు కూడా లాంతర్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ లాంతర్ వెలిగించి ఎలా వచ్చింది ఏమవుతుంది మెల్లిగా ఆ ఒత్తి నుంచి వచ్చిన పొగ ఆ లాంతరకు ఉన్న చిమ్నీకి అంటుకుంటుంది, అంటుకుని లోపల లైట్ పూర్తిగా బయటికి రాదు, మసకబారిపోతుంది అన్నమాట, బ్రైట్గా ఉండదు. అప్పుడు ఏం చేస్తారు ఆ లాంతర్ చిమ్ని బయటికి తీసి శుభ్రంగా దాన్ని తుడిచి మళ్ళీ దాంట్లో పెడతారు. ఇది పరిస్థితి. అలాగే ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో దాని చుట్టూ ఐదు ఆవరణలు ఉన్నాయి, ఆ ఐదు ఆవరణల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మన గురించి మనకు జ్ఞానం, నేను ఫలానా అంటే నేను ఫలానా అంటే నేను ఆత్మని ఈ శరీరాన్ని కాదు, నేను అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయం కాదు, విజ్ఞానం కాదు, ఆనందమయం ఏది కాదు, నేను ఆత్మని, ఆవరణలు లేని సృష్టికి మొత్తానికి మూలమైన పరబ్రహ్మం ఉన్నాడు అదే నేను, నేను పరబ్రహ్మం అనేది ధ్యానం చేయాలి, మిగతా అన్ని చిన్నమన్నమాట, నేను పరమాత్మని, నేను పరబ్రహ్మాన్ని, నేను అంతర్యామిని అని అసలైన ధ్యానం అది, అసలైన మెడిటేషన్ దాని కిందవన్నీ కిందవే, కానీ అది రావాలంటే ఇవన్నీ మెట్లు ఎక్కాలి. ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ దాటితేనే ఫిఫ్త్ ఫ్లోర్ వస్తున్నప్పుడు డైరెక్ట్గా ఫిఫ్త్ ఫ్లోర్ రాదు. అందుకని సాధన మెట్లు ఎక్కి ఎక్కి చివరికి తెలుసుకునేది ఏంటంటే ఇదంతా కూడా ఒక్కటే, సృష్టికి మూలమైన వెలుగు ఏదైతే ఉందో అదే గాయత్రి, అదే నన్ను సృష్టించింది, అదే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది, అదే మన సౌర కుటుంబాలన్నింటినీ సృష్టించింది, అన్నిటికీ కారణం ఇదే అని మనం ధ్యానంలో తెలుసుకోవాలి. ఊరికే నోటితోటి పుస్తకంలో చదివి పైకి నోటుతో ఆడడం కాకుండా, పుస్తకాలు వల్లి వేయడం కాదు మనకు కావాల్సింది, కాగితం మీద చదివిని కంటరాబట్టి అప్పచెప్పడం కాదు, ప్రాక్టికల్గా ధ్యానంలో మనం అది మనం ఒకటవ్వాలి, అనుభూతి చెందాలి. నోట్లో నాలుగు మీద పంచదార వేసుకుంటే ఎంత రుచి తెలుస్తుందో అలాగే అది తెలియాలి మనకు, ఆ అనుభూతి రావాలి. అందుకని అప్పుడు గురుదేవులు ఏం చెప్తారంటే పంచకోశాల్లో ఆ ఆవరణను దాటితేనే నీకు ఆత్మతత్వం తెలుస్తుందని చెప్తూ పంచముఖి ఎందుకు ఉంది అంటే ఈ ఐదు ముఖాలు ఉంటాయి, ఐదు ముఖాలను దాటిన వాడికి అసలు తత్వం తెలుస్తుంది. సో దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం ఏదరిక్ బాడీ అంటే ఆ ఏదరిక్ బాడీ ఎలా ఉంటుందో ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది అంతే తప్ప ఫిజికల్ బాడీ ఉన్నట్టు ఏదరిక్ బాడీ ఉండదు. అంటే ఒక గణపతి విగ్రహం తయారు చేయాలనుకోండి, ఆ గణపతి విగ్రహం తయారు చేయాలంటే మట్టితోటి ప్రతిసారి మట్టితో వాడు ఏం చేయడు, ఒక అచ్చు తయారు చేసుకుంటాడు చెక్కతో లేకపోతే ఇనపదాంతో చేసుకుని ఉండబట్టి తీసుకెళ్లి దాంట్లో మొత్తం ఇలా గుచ్చుతాడు, బయటకు వచ్చేసరికి వినాయకుడు మొహం కనిపిస్తుంది, లేకపోతే ఒక ఏనుగు మొహం కనిపిస్తుంది, లేదా ఒక లక్ష్మీ విగ్రహం కనిపిస్తుంది, అలాగా అక్కడ మౌల్డ్ ఏది ఉంటే అది కనిపిస్తుంది. అలాగా మన ఏదరిక్ బాడీ ఎలా ఉంటే ఫిజికల్ బాడీ అలా కనిపిస్తుంది. వీడు ముక్కు ఇలా ఉన్నాయి, వీడు కళ్ళు ఇలా ఉన్నాయి, వీడు అందంగా ఉన్నాడు, వీడు కురువుకి ఇలా ఉన్నాడు, ఇవన్నీ బయటికి కనిపించే అసలైంది ఏదరికి బాడీ. అది బాగుంటే మనం బాగుంటాం. అదంతా కూడా మనకు మనం తీసుకునే ఆహారం, తాగే పానీయాలు, మనం సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం లేదా, ఇలాంటి వాటి మీద ఏదరికి బాడీ యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత నీట్గా ఉండాలంటే ఇది సరిగ్గా లేకపోతే మనకు విచారం వస్తుంది. విచారంగా ఉన్నాడు ఎందుకంటే ఇతర బాడీలో ఏదో తేడా ఉంది, అన్నమయ కోశంలో తేడా ఉంది, అనారోగ్యం వస్తుంది, గొడవలు అవుతుంటాయి వాళ్ళకి వీళ్ళకి, అలాగే చిన్న చిన్న సంఘటనలు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఇలాంటివన్నీ అవుతుంది. ఇవన్నీ అన్నమయ కోశంలో ఉన్న ఒడిదుడుకులు. ఈ అన్నమయ కోశంలో ఉన్న ఒడిదుడుకులు సరి చేసుకుంటే తప్ప అనారోగ్యం, అలాగే ఒక రకమైన విచారం, ఇంకా చిన్న చిన్న గొడవలు ఇలాంటివన్నీ పోవు. ఈ అన్నమయ కోశంలో ఏమేమి ఉంటాయని ఇంతవరకు మనం చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. కొన్ని ఉపత్యకలు ఉంటాయి, ఆ ఉపత్యకల పేర్లు కూడా చెప్పుకున్నాం. ఆ ఉపచికల్లో రెండు గుర్తు పెట్టుకోవాల్సిన ఉపచికలు ఉన్నాయి, ఎందుకంటే అవి చాలా డేంజరస్. యుక్త హిస్ర హిస్ర ఈ రెండు మనిషిలో క్రూరత్వం, తర్వాత కాఠిన్యం, సొంత వాళ్ళని చంపేసేంత పిచ్చి కోపం, ఇలాంటి చిత్రమైన లక్షణాలు ఈ రెండింటికి ఉంటాయి. అంటే అన్ని రాక్షస లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఈ రెండు ఉపచికలలో ఉంటే మనిషిలో ఉంటాయి. ఈ అన్నమయ కోసం శుద్ధి చేసుకునేటప్పుడు ఈ ఉపచికలను కనుక మారిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి వస్తుంది. సో గురుదేవులు ఏం చేశారు, అన్నమయ కోసం ఫుల్గా తన అధీనంలో తెచ్చుకోవడానికి ఆయన మాటల్లో ఏంటంటే 24 సంవత్సరాల పాటు ఒక్క ఆవుకి గుప్పెడు బార్లీ గింజలు ఇలాంటివి పెట్టి దాంట్లోంచి వచ్చింది తీసుకొని గో సంస్కారిత ఆహారం తీసుకున్నారు, మజ్జిగ తాగారు 24 సంవత్సరాలు. అలా చేయటం వల్ల ఆయన అన్నమయ కోశాన్ని జయించేశారు. అన్నమయ కోశం ఆయన ఏం చేయలేదు. అలాగే మనకేం చెప్పారు, సాధన చేసుకునే వాళ్ళకి మీరు ఇంత కష్టమైంది చేయలేరు కాబట్టి నెలలో ఒకసారి అస్వాదు వ్రతం చేయండి. అస్వాదు వ్రతం అంటే దాంట్లో తీపి పులుపు ఉప్పు ఏ ఉండవు, చప్పగా హరిద్వార్ వెళ్తే మనకు ఉప్పు లేని ఆహారం పెట్టి తినేవాళ్ళందరూ ఒకవైపుకి రండి, దాంతోపాటు ఉన్నవాళ్ళు ఒకవైపుకి రండి అంటే ఇంచుమించు అందరూ అస్వాదు వ్రతం వాళ్ళే ఉంటారు. అలాగ గురువారం గురువారం, ఆదివారం ఆదివారం, అదే నెలలో ఏదో ఒక 2 రోజులు 3 రోజులు పెట్టుకుని ఇలా చేసుకోండి అని గురుదేవులు చెప్తారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ఈ అన్నమయ కోశం పవిత్రమవుతుంది. అలాగే ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆరోగ్యం అందరికీ అని మన వాళ్ళు పుస్తకం రిలీజ్ చేశారు. ఆరోగ్యం అందరికీ అంటే దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ఫుడ్. ఆ ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ ఎలా వస్తుంది, అన్నం తినే ముందు భగవత్ స్వరూపం అనుకోవాలి, అన్నం పరబ్రహ్మం. నెక్స్ట్ ఇంకా ఏమనుకోవాలి, ఇంకా అనుకునేది కాకుండా అన్నాన్ని మనం బై వాట్ మీన్స్ వీఆర్ ఎర్నింగ్, అంటే ఫుడ్ మనకి ఇంట్లో ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎలాంటి విధానంతో మనం దాన్ని సంపాదించాం, అంటే మంచి డబ్బుతో చక్కగా సన్మార్గంలో సంపాదించిన డబ్బుతోనే మనం తింటున్నాం లేదా. డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, రకరకాల వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా రివర్స్ ఈజ్ ద కేస్. అంటే సన్మార్గంలో కాకుండా ఏదో రకంగా ఈజీ మనీ సంపాదించడం, ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవడం, దాంతో రకరకాలు తింటాం. మనం మంచిగానే సంపాదించవచ్చు కానీ మనకు అమ్మేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తింటాం. ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమంటే దాంట్లో ఫుడ్ వల్ల రావాల్సిన శక్తి, రావాల్సిన బలం మనకు రాకుండా మనకు అనారోగ్యం వస్తుంది. ఇక్కడ అన్నాన్ని ఎలా తీసుకోవాలంటే యజ్ఞ విధానంలో ఎలాగైతే మనం ఆహుతులు వేస్తాం, అలాగే మన జీర్ణాశయంలో ఉన్న జఠరాగ్ని, ఆ అగ్నికి 5 ఆహుతులు వేస్తాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఇలాగ మన శరీరంలో 5 ప్రాణాలు ఉన్నాయి. ఆ 5 ప్రాణాలు 5 అగ్నులు జఠరాగ్నితో కలిసి ఉన్నాయి. ఆ 5 ప్రాణాలు వాటికి ఆహుతులుగా వేస్తున్నాం. ఆహుతులుగా వేస్తున్నాం అంటే ఏంటి, ముందర వాళ్ళకి ఇచ్చి ఆ అగ్నిస్వరూపంగా ఉన్న ప్రాణాలకి ఇచ్చి ఆ తర్వాత మనం తీసుకుంటున్నాం అండి. కానీ మనం తీసుకుంటున్న ప్రతిదీ వాళ్ళకే వెళ్తుంది, జఠరాగ్నికే వెళ్తుంది. అక్కడ ఎవరున్నారు, శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు ఏమని, అహం వైశ్వానరో భూత్వ, వైశ్వానరుడుగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క భూతంలో నేను ఉన్నానండి. మన పట్ల అగ్ని ఉంది, జఠరాగ్ని అని దాని మీద ఆయనే వైశ్వానరుడు. ఆ వైశ్వానరుడు మనం తీసుకునే ఆహారాన్ని తీసుకుని దాన్ని పచనం చేసి దాన్ని అరిగేటట్టు చేసి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు శక్తి వచ్చి. ఇది అన్నమయ కోసం. కాబట్టి మన మనస్సు మన అధీనంలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఎలా ఉందో దాన్ని బట్టి మనస్సు ఉంటుంది. మనం చాలా బాగా తెలిసిన ఎగ్జాంపుల్, ఎవరన్నా మత్తు పానీయం తాగాడు అనుకోండి, బుర్ర పనిచేస్తుందా, వెంటనే వాడు చిన్న మందిని పనిచేయడం మానేస్తుంది, మత్తుగా పడి ఉంటాడు, లేకపోతే నోటికి వచ్చినాడు ఇష్టం వచ్చినా మాట్లాడుతుంది. ఇవన్నీ ఫుడ్ మన బాడీ మీద ఉండే ఎఫెక్ట్. అలాగే మనం పచ్చిమిరపకాయలు 2 గబగబా నదులు మింగేసాం అనుకోండి, వెంటనే ఏమవుతుంది, ముందర నోరు పండుతుంది, కళ్ళ ముందు నీళ్లు కారిపోతాయి, మొహం ఎర్రగైపోతుంది, తర్వాత పొట్టంత నొప్పి వచ్చేస్తుంది. ఇలాగా మనం తీసుకునే ఆహారం మన అన్నమయ కోశాన్ని ఒక ఊపి ఊపి వదిలేయగలదు, ఒక కలకల వచ్చేటి చేయగలదు. కాబట్టి మన మనస్సు కూడా దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. మనకు పడని ఆహార పదార్థం తిన్నాం అనుకోండి, పొట్ట ఎప్పుడైతే లేక శరీరం ఎప్పుడైతే బాగుండదో వెంటనే మనస్సు కూడా కలకలు చెందుతుంది ఆటోమేటిక్గా. సో మనస్సు బాగుండాలంటే అన్నం బాగుండాలి. ఆ రకంగా ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలి. రెండోది, దాన్ని మనం సరైన సన్మార్గంలో ఆహారాన్ని మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, అంటే సరిగ్గా న్యాయబద్ధంగా సంపాదించిన ధనాన్ని స్వీకరించాలి, దాంతో సంపాదించుకోవాలి, దాంతో అన్నం అది తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, అన్నం తింటున్నప్పుడు మనం చాలా ప్యూరిటీ ఆలోచనలు మంచిగా ఉండాలి. అన్నం పరబ్రహ్మం అనే దృష్టితో అన్నాన్ని తీసుకోవాలి. ఇవి చేస్తే అన్నమయ కోశంలో మనకు అన్నమయ కోశం మనల్ని ఇబ్బంది పెట్టదు, ఒక ఆవరణ తగ్గుతుంది అన్నమాట. ఆత్మ అనే మనకు ఒక ఆవరణ మనల్ని ఏం చేయకుండా అలా ఉంటుంది, మనకు హెల్ప్ చేస్తుంది తప్ప అది మనకు ఇబ్బంది పెట్టదు. రెండు తర్వాత వచ్చేది ఏంటంటే మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది, ఈ అన్నమయ కోశంలో ఇంకొక రెండు మూడు ఉన్నాయి. అదేంటంటే ఆసనాలు వేయటం, ఉదయాన్నే సూర్యోదయం అప్పుడు పచ్చగడ్డిలో నడవడం, ఇవి అన్నమయ కోశానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అదైన తర్వాత ఇప్పుడు పంచకోశాల గురించి చెప్పుకుంటున్నామేంటి, పంచముఖి గాయత్రి అంటే పంచముఖి గాయత్రి అంటేనే పంచకోశాలు. పంచకోశాల్లో మనం ప్రతి కోశం గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడానికి ఇష్టపడతాం. బయటికి వెళ్ళాము కూడా సినిమాలకి వెళ్తే ఆడ బయటలో రకరకాలు ఉంటాయి, అవి తినకుండా ఉండరు. మరి అవన్నీ తింటున్నప్పుడు అన్నమయ కోశం ఖచ్చితంగా తేడా వస్తుంది. పూర్వకాలం ఎలా ఉండేదంటే, సాధన చేస్తూ ఉంటే వాళ్ళ అన్నం లేకపోతే వాళ్ళ ఏమైనా తినదలుచుకున్నది అతడే వండుకు తినాలి. ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే భార్య కానీ లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు కానీ వండి పెడితే తినడం అలాంటివి కుదరవు. ఎవరు సాధన చేసుకుంటున్నారో వాళ్లే వండుకు తినాలి. ఎంత కష్టం చూడండి, ఇప్పుడు అలా లేదు కదా, సామూహికంగా వండమంటున్నారు. అందరికీ కలిపి ఒక కిచెన్, వాళ్ళు వండితే అందరూ తింటున్నారు, అంతవరకు బాగుంది. అలా కాకుండా మనం సినిమాలకు లేకపోతే ఇంకేదో పార్టీతో వెళ్ళి అక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళినవి తిని, ఎలా పడితే అలా ఉన్నావు తిని వచ్చామనుకోండి, మన సాధన కాస్త కుంటు పడుతుంది, జాగ్రత్తగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మనస్సు. ఈ మనస్సు ఎప్పుడైతే మనోమయ కోశం అనే ఆవరణ మనస్సు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఏం చేయాలి, ఏం చేయాలి? అందరికీ ఎప్పుడు చేస్తుండే జపం ధ్యానం ఇవన్నీ చేస్తుంటాం కదా, పూజా కార్యక్రమం. అలాగే మన అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇవన్నీ చేసినా అంటే పూజ చేసినా జపం చేసినా ధ్యానం చేసినా ఏం చేసినా మనలో చెడు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటే కనుక మనకు మన మనస్సు చెడిపోయినట్టే. గాయత్రి అంటేనే గురుదేవులు చెప్పేది, గాయత్రి అంటే మంచి ఆలోచనలు. మనం మంచి ఆలోచనలు చేస్తున్నప్పుడల్లా మనం గాయత్రి చేస్తున్నట్టే. మాస్టర్ ఏం చెప్పారు, గాయత్రి అంటే ఇదే కాదు అంటున్నారు. అంటే ఇదే కాదంటే ఏమన్నా అడుగుతారేమో అని ఆయన లెక్క. మాస్టర్ ఉద్దేశం ఏంటంటే ఇది కాదు గాయత్రి అంటే, మరి మాస్టర్ గాయత్రి ఏంటి ఇది ఎవరన్నా అడిగితే చెప్దామని. ఎవరో అడిగేవారు కాదు, విద్య కూర్చోవడమే. కానీ గాయత్రి అంటే కరెక్ట్ మీనింగ్ ఏం చెప్తున్నారంటే, మనం మంచి ఆలోచనలు చేస్తున్న ప్రతి క్షణము మనం గాయత్రి మంత్రం చేసినట్టే. మంచి ఆలోచనలు చేయటువంటి ఇది విడిగా ఉంటాయి మంచి ఆలోచనలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమైన మార్గం గో బ్రాహ్మణేభ్య సుమస్తు లోకా సమస్త అసతోమ తమసోమ జ్యోతిరిక్రమ మృత్యోర్మ అమృతం పార్థమ్మ పరమార్థం అవ్యవస్థాన సువ్యవస్థ ఓం శాంతి శాంతి శాంతి. సహనాభవతు సహనం హునక్కు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇలాగా మంచి ఆలోచనలు మనం ఇలాగా స్ప్రెడ్ చేయటం అనేది, ఒక చోట కూర్చొని ఇలా జరగాలి ఇలా జరగాలి, అది మంచి ఆలోచన అంటే. అలాగే కొత్త రామకోటయ్య గారని తాతగారు అంటారని, వారికి వాళ్ళ గురువు గారు వేదు ప్రభాకర శాస్త్రి గారు చెప్పింది, అందరూ బాగుండాలి అంత సింపుల్. అందరూ బాగుండాలి, రెండే పదాలు, అందరూ ఒకటి, బాగుండాలి రెండు. ఈ అందరూ బాగుండాలనేది గాయత్రి. అందరూ బాగున్నప్పుడు ఇంకా తేడా ఏముంటుంది భూమి మీద? వీడు బాగుండాలి, వాడు బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి ఇలా లేదు, ప్రతి వాళ్ళు అందరూ బాగుండాలి. అదే అనమాట, అలాంటి ఆలోచన చేసినప్పుడల్లా మనం గాయత్రి చేస్తున్నట్టే. ఎప్పుడైతే అందరి మంచి కోసం కొన్ని మంచి పనులు చేస్తున్నాం మనం, అప్పుడల్లా యజ్ఞం చేసినట్టే. రాత్రి యజ్ఞం చేసామంటే అశ్వమేధం చేస్తున్నాం. అశ్వమేధానికి ఇంత జపం కావాలి, ఇన్ని కుండీలు పెట్టాలి, ఇంతమంది ఆహుతులు ఇవ్వాలి, ఇంత లెక్క ఉంది, ఇవన్నీ కరెక్ట్. అలాగే మనం ఒక మంచి పని టేకప్ చేయాలి. సేవ, గురువుగారు ఏమన్నారు దాన్ని ఆరాధన, రాత్రిపూట సాధన, భగవంతుడి సాన్నిధ్యంలో నేనున్నాను అనే నిరంతర భావన ఉపాసన. దానికి టైం ఏం లేదు, ఎప్పుడు ఉంటుంది ఉపాసన అంటే 24 అవర్స్, 24x7. నెక్స్ట్ సాధన ఏమిటి, రాత్రిపూట సాధన, పగలు భగవత్ స్వరూపంగా ఉన్న ఈ సమాజానికి సేవ చేసుకోవడం అనేది ఆరాధన. ఈ మూడు చెప్పారు, ఇది గాయత్రి. అది గాయత్రి ఈ సమాజాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దచ్చు అనే ఆలోచన చేసిన ప్రతిసారి అది గాయత్రి చేసినట్టే సదాలోచనలు. అలాంటి సత్కర్మలు చేస్తున్నాం, సత్కర్మలు చేస్తున్న ప్రతిసారి మనం యజ్ఞం చేసినట్టే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది రెండు పక్కన పెట్టి కనుక మనం గాయత్రి జపం చేసుకుంటూ గాయత్రి యజ్ఞాలు చేసుకుంటూ ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా నడుస్తున్నాం అనుకోండి, గాయత్రి చేసినట్టు కాదు, యజ్ఞం చేసినట్టు కాదు. ఎవరైతే సదాలోచనలు చేస్తూ అవి నలుగురికి పంచుతారో, గురువుగారి ఆలోచనలు 10 మందికి వెళ్ళేటట్టుగా చేస్తారో, అలాగే దానికి తగ్గ ఫిజికల్ ఫీల్డ్లో కార్యక్రమాలు చేస్తారు, అప్పుడు మనం గాయత్రి చేసినట్టు, గాయత్రి యజ్ఞం చేసినట్టు. ఇలా చేస్తూ ఉంటే మనస్సు ప్యూరిఫై అవుతుంది. మనస్సు ఎప్పుడైతే దాంట్లో ఉన్న కషాయ కల్మషాలు అన్నీ పోయిందో, మంచి ఆలోచనలతో నిండిపోయిందో మనస్సు, అప్పుడేమవుతుందంటే మా శుచః అని ఒక చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. మనకు ఏ రకమైన దోషం లేని మనస్సు ఏర్పడదు. అర్థం ఎలాగైతే క్లీన్గా ఉంటే మన ఇమేజ్ బాగా కనిపిస్తుందో, అలా మన మనస్సులో భగవత్ తత్వం అర్థమవుతుంది. మనకు మన మనస్సులో భగవత్ తత్వం అలాగా అర్థంలో ప్రతిబింబంలాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా దేనివల్ల వస్తుంది, మనలో ఉన్న రకరకాల స్వార్థపరమైన ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టి సమాజ స్వరూపంలో ఉన్న భగవంతుడి సేవ అనే దాంట్లో మనం లీనమైతే వస్తుంది. చాలామందికి ఈ పంచేంద్రియాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి, అంటే కళ్ళు ఏదో చూసేయాలనిపిస్తూ ఉంటుంది, వెంటనే ఇది మానేసారి చూస్తారు. సినిమా హాళ్ళు అన్నీ ఎలా నిండుతాయి, చూడాలని ఉంటేనే కదా నిండుతాయి. అలాగే వినాలి, మంచి పాటలు వినాలి, లేకపోతే రాక్ మ్యూజిక్ వినాలి, లేకపోతే ఇంకోటి ఏదో పాప్ మ్యూజిక్ వినాలి, వెస్ట్రన్ మ్యూజిక్ వినాలి, వినాలి అని చెవులకి బాగా ఉంటే ఏం చేస్తాం, అది వింటాం. అలాగే స్పర్శ సుఖం, దానికోసం అలా పోతాం, తినడం తాగడం వీటికి ఎలా పోతాం. ఇలాగా పంచేంద్రియాలు మనిషిని మనస్సుని బయటికి లాగుతుంది. సాధన అంతా కూడా అంతర్ముఖం కాబట్టి బయటికి లాక్కుండా అంతర్ముఖం అవ్వాలంటే సెన్సెస్ అంటే ఇంద్రియాల వైపు కాకుండా ఇంద్రియాలకి ఏవైతే మనస్సుని బయటికి లాగుతున్నాయి అటువైపు కాకుండా మనస్సుని భగవంతుడి వైపుకి తిప్పాలి, అంతర్ముఖం అవ్వాలి. అలా అవ్వాలంటే మనస్సులో సదాలోచనలు ఉండాలి. ఒక మంచి ఆలోచన తీసుకుని కూర్చుంటే చాలు అంతర్ముఖం అవుతుంది, అంతేగాని అంతర్ముఖం వాళ్ళని ఏం చేయాలని ప్రశ్న అక్కర్లేదు. దాన్ని చాలామందికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని కోర్ట్ చేయడం సులభమే, చాలామంది చెప్తారు, కానీ దాన్ని ప్రాక్టికల్గా చెప్పేవాడు కొంతమంది ఉంటారు. అలా ప్రాక్టికల్గా చెప్పిన గురుదేవులు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే నీ మనస్సు మంచి ఆలోచనలతో నింపుతావో ఈ ఇంద్రియాలు నిన్ను బాధించవు, ఆటోమేటిక్గా అవి నీ కంట్రోల్లోకి వస్తాయి. ఎవరి ఇంద్రియాలు పూర్తిగా అదుపులో ఉంటాయో వాడికి ప్రకృతిలో కూడా అదుపు, అంటే ప్రకృతి మీద కూడా ఆధిపత్యం వస్తుంది. ఈ రకంగా మహాత్యాలు అంటే ఏమి విడిగా ఉండవు, మన మీద మనకు పూర్తి అదుపు తెచ్చుకోవడము ఏదైతే ఉందో. మాస్టర్ చెప్తుండేవారు, ఈ మూడు శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు పూర్తిగా మన అధీనంలో ఉండాల్సి తరం, అలా ఉండటమే సాధన అని చెప్తుండేవారు. ఆ రకంగా మనకు మనోమయ కోశం అయిన తర్వాత ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశంలో ప్రాణం అంటే మనం ఏమనుకుంటాం, అది సృష్టి అంతటినీ నడిపించే శక్తి అనమాట, మహాశక్తి. గాలి పీల్చుకుంటున్నప్పుడు మనలోకి ప్రాణం వెళ్తుంది, పీల్చిన ప్రతిసారి ప్రాణం లోపలికి వెళ్తుంది. ఆ ప్రాణమే సూర్యుడి నుంచి బయటకు వచ్చి భూమి మీద పనిచేసి, ఈ సూర్యుడు భూమి కలిసి పనిచేయటం వల్ల భూమి మీద జీవులు, భూమి మీద చెట్లు, అలాగే జంతువులు, మనుషులు, వీళ్ళందరూ కూడా పుడుతూ ఉన్నారు. ఆ ఇద్దరి యాక్షన్ వల్ల, అందుకే సూర్యుడినేమో తండ్రి అంటారు, భూమిని తల్లి అంటారు. వీళ్ళిద్దరి వల్ల సంతానం వస్తుంది, భూమి మీద జీవులు అందరూ వస్తారు. ఈ అంతా జరగడానికి ఏంటంటే ప్రాణము అనే, సూర్యుడి నుంచి వచ్చే ప్రాణం అనే శక్తి భూమి మీద పనిచేయడం వల్ల భూమి మీద మనుషులు పుట్టి పెరగడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాణమయ కోశం ఎప్పుడైతే మనం ప్రాణమయ కోశాన్ని మన అధీనంలోకి తెచ్చుకుంటామో, మనం కూడా సూర్యుడి నుంచి వచ్చిన ప్రాణశక్తి భూమి మీద పనిచేస్తుంది, భూమి మీద జీవించడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పరుస్తున్నదో. ఒక వ్యక్తి మహాప్రాణాన్ని తన అధీనంలో తెచ్చుకుంటే అవతల వాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వాడు బతికి ఉండడానికి కావాల్సిన పరిస్థితులు సృష్టించగలడు. చచ్చిపోయేవాడిని బతికిచ్చారంటే ఈ దాంట్లో ఉన్న టెక్నిక్ అనమాట. ఇది చచ్చిపోయిన వాడిని ఎలా బతికిస్తారు, వాడు బతికి ఉండడానికి కావాల్సిన పరిస్థితులు వచ్చేటి చేస్తారు. అక్కడ ఎలా చేస్తారు, ఆ మహాప్రాణంతో వీళ్ళు సంబంధం ఏర్పరచుకుంటారు. కాబట్టి ఆ మహాప్రాణం ఎక్కడుంది, సూర్యుడి నుంచి వస్తుంది. మనకు సూర్య మహావిజ్ఞానంలో గురుదేవులు చెప్తారు, వ్యక్తి అంటే ఒక సాధకుడు మనస్సులో ఉన్న అగ్ని, సూర్యుడిలో ఉన్న అగ్ని ఒక్కటైపోతే కనుక అది గాయత్రి సిద్ధి. ఎప్పుడైతే అది వచ్చిందో అప్పుడు చచ్చిపోయిన వాడిని బతికించగలడు, ఈ ప్రపంచంలో ఉన్న దుష్టశక్తులు ఏవైతే వాటిని అన్నింటినీ మార్చేయగలడు, భూమిని స్వర్గంగా మార్చేయగలడు, అన్నీ మార్చేయగలడు. మరి ఇంత శక్తి ప్రాణమయ కోశంలో ఉంది. ఎవరిచ్చాడు మనకు, భగవంతుడు ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం దాంతో, మన ఇంట్లో పరిస్థితులే మార్చుకోవట్లేదు. మన ఇంట్లో పరిస్థితులే మార్చుకోవడానికి ఈ ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఉపయోగించుకోవాలి కదా, ఉపయోగించుకుంటేనే తర్వాత మనం ముందర మన ఇంట్లో ఉపయోగించుకుంటే ఇంత గెలిచి రచ్చగలం ఉన్నారు. అప్పుడు వేరే చోట కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలం. ఇంప్లిమెంట్ చేయాలంటే ముందర తన మన ఇంట్లో అంటే అర్థం ఇంట్లో వాళ్ళ మీద ఉపయోగించడం కాదు, తన మీద ఉపయోగించుకోవాలి. తన ప్రాణమయ కోశంలో ప్రాణాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని గురుదేవులు ఏమంటారు, నువ్వు పరిస్థితులను మార్చలేవు, పరిస్థితులకు అనుగుణంగా జీవించగలవు అది తెలుసుకుంటారు. అందుకని ఆ ప్రాణాన్ని అధీనంలోకి తెచ్చుకొని పరిస్థితులకు అనుగుణంగా జీవించడం. అక్కడ ప్రాణాకర్షణ ప్రాణాయామం ఇలాంటివి కొన్ని మనకు గాయత్రి మహావిజ్ఞానంలో ఇచ్చారు. అవన్నిటికంటే ఇంకా సులభమైనది ఏమి ఇచ్చారంటే, గాలి పీల్చుకోవడం, కాసేపు గాలి వదలకుండా లోపల అలా ఉంచుకోవడం, ఆ తర్వాత గాలి వదిలేయటం, కాసేపు గాలి పీల్చకుండా ఉండటం, ఇది రోజు ప్రాక్టీస్ చేయమన్నారు. ఇలా చేస్తే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన చుట్టూ ఉన్న ఆకాశంలో ఉన్న ప్రాణం ఇంకా కొంచెం ఎక్కువగా, మామూలు కంటే ఎక్కువగా మనలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించడం వల్ల ఈ ప్రాణమయ కోశం మన అధీనంలోకి వస్తుంది. ప్రాణంతో ఏం చేస్తామంటే అన్ని పనులు దానివల్లే అవుతాయి, ప్రాణం వల్లే అవుతాయి. మనస్సు ఏమో ఆలోచిస్తుంది, శరీరం ఏమో పనిచేస్తుంది. అంటే మనోమయ కోశంలో ఆలోచనలు వస్తాయి, అన్నమయ కోశం ఏమో పనిచేస్తుంది. ఈ రెండింటికి లింక్ రావాలంటే ప్రాణమయ కోశం ఉండాలి. ఎంత గొప్ప పహిల్వాన్ అయినా వాడికి అనారోగ్యంగా ఉండి మంచం మీద ఉన్నాడు అనుకోండి, ప్రాణశక్తి లోపించింది అప్పుడు, తక్కువగా ఉంది, వాడు ఏం చేయలేడు అప్పుడు. అలాగే మనకు ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత గొప్ప ఉపాసకులు అయినా అనారోగ్యంతో పడి ఉన్నాం అనుకోండి ఆ మంచం మీద, ఇప్పుడు గాయత్రి యజ్ఞం చేయండి అంటే ఏం చేస్తాం, నోట్ల నుంచి మాట రావట్లేదండి బాబు, నేను చేయించలేను, జాగ్రత్తను చేయించుకోండి అంటాడు వాడు. సో అటు అన్నమయ కోశం బాగుండాలి, ఇటు ప్రాణమయ కోశం బాగుండాలి, మనోమయ కోశం బాగుండాలి. అంటే తను ఎవరైతే ఉన్నారో ఆ వాడి అధీనంలో ఇవన్నీ ఉండాలి. ఉండాలంటే ప్రాణమయ కోశాన్ని మనం రోజు ప్రాణాయామంతో మన ప్రాణంతో నింపాలి. ఇంకా బాగా ఈ ప్రాణం చూడటం ద్వారా ఖర్చు అయిపోతుంది, వినటం ద్వారా ఖర్చు అయిపోతుంది, తినటం ద్వారా ఖర్చు అయిపోతుంది. ఇలాగ మనం చేసే యాక్టివిటీస్ అన్నిటి ద్వారా ప్రాణం ఖర్చు అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాణాకర్షణ ప్రాణాయామం లేకపోతే రామ విలోమ ప్రాణం ఇలా గురుదేవులు ఇచ్చింది చేస్తామో, అప్పుడు మనకు ఆకాశంలోంచి ఇంకా ఎక్కువగా ప్రాణం వస్తుంది, మనలో వచ్చి మనలో స్టోర్ అవుతుంది. ఇదైన తర్వాత విజ్ఞానమయ కోశం నాలుగు. విజ్ఞానమయ కోశం ఏంటంటే మనం చేసిన పనులు, రాత్రి పడుకునే ముందు ఆత్మావలోకనం చేసుకున్నాం, ఆత్మబోధ తత్వబోధ. ఇవాళ ఏం చేసాం, ఇవాళ అనుకున్నవన్నీ చేసినా లేదా, చేయలేకపోతే ఎందుకు చేయలేదు, మనం ఇవాళ ఎవరి మీద ఉన్నా కోపం వచ్చింది, కోపం వస్తే ఎందుకు వచ్చింది, తప్పు ఎక్కడ ఉంది కాదు, నేను ఎలాగ మారాలి దానికి, నేను ఏం చేస్తే ఇలాంటి జరగకుండా చూసుకుంటాను. ఇలా మనలో మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, గాయత్రి మహావిజ్ఞంలో వీటి గురించి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. దీంట్లో సింపుల్గా బంధాలు ముద్రలు మూలబంధం, ఉద్యాన బంధం, జాలాంధ్ర బంధం ఇలాంటివి, అలాగే ముద్రలో మహాముద్ర, తర్వాత అశ్విని ముద్ర, కేచిరి ముద్ర ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు విజ్ఞానమయ కోశం మీద ఆధిపత్యం వస్తుంది, విజ్ఞానమయ కోశం మన కంట్రోల్లోకి వస్తుంది. ఈ విజ్ఞానమయ కోశం ఏంటంటే మామూలుగా మనిషి శరీరం ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది, అణువులు మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోతున్న దాన్నే పరిణామం అంటారు. అది ఎలా మారుతోంది అనేది మనం వరుసగా గుర్తుపెట్టుకొని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవడమే పరిణామ క్రమము. జీవుడు పరిణామ క్రమంలో వస్తూ ఆకాశ స్వరూపంగా ఉంటాడు. జీవుడు అంటే ఆకాశంలాగా ఉంటాడు. వాడి చుట్టూ ఖనిజానికి సంబంధించిన మాలిక్యూల్స్ అన్నీ ఏర్పడినప్పుడు అది ఇనుము, బంగారం, ఇత్తడి, రాగి, కంచు ఇలా చెప్తారు. అది అది దాటి బయటకు వచ్చిన తర్వాత చెట్టు, ఇది జామ చెట్టు, ఇది ఉసిరి చెట్టు, ఇది మర్రి చెట్టు, ఇది ఇంకో ఏదో చెట్టు, రాగి చెట్టు. కానీ లోపల ఉన్న ఆకాశం అలాగే ఉంటుంది. దాని తర్వాత జీవుడికి ఆ చుట్టూ ఉన్న కోటింగ్ మారుతుంది. ఇప్పుడు జంతువు అవుతాడు, ఆవు, మేక, గేదె, గొర్రె, పులి, నక్క, వెలుగుబడ్డి, బ్యాటరీ, పాము ఇలాంటివి. అదైన తర్వాత ఆ లోపల ఆకాశం అలాగే ఉంటుంది. అక్కడి నుంచి అవన్నీ తీసుకుని మనిషి శరీరంలోకి వస్తాడు. మనిషి శరీరంలోకి వచ్చినప్పుడు మీరు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ చూస్తే దాంట్లో పర్మనెంట్ యాటమ్స్ అని ఉంటాయి. ఫిజికల్ పర్మనెంట్ యాటమ్, ఆస్ట్రల్ పర్మనెంట్ యాటమ్, మెంటల్ పర్మనెంట్ యాటమ్. ఈ పర్మనెంట్ యాటమ్ అని ఏం చెప్తున్నారు అదే కొండలిని అంటే. ఆ పర్మనెంట్ యాటమ్స్లోనే రహస్యం అంతా దాచబడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫిజికల్గా ఎప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చాడు, ఎలా వచ్చాడు, గురువుకి ఆ దృష్టి ఉంటుంది. దాని ఆ పర్మనెంట్ యాటమ్ని చూడంగానే మొత్తం వాడి సంగతి అంతా అర్థమైపోతుంది. వాడు ఖనిజం నుంచి ఇవాటి వరకు ఎలా వచ్చాడో తెలుస్తుంది. అలాగే ఆస్ట్రల్ చూస్తే వీడి కోరికలు, ఎలాంటి కోరికలతో పుట్టి ఇప్పటి వరకు వచ్చాడు, వీడికి ఏ జంతు లక్షణాలు ఉన్నాయి, ఏ మనిషి లక్షణాలు. తర్వాత మెంటల్ పర్మనెంట్ యాటమ్ చూస్తే మానసికంగా వీడు మనస్సు అనే ఎలిమెంట్ పుట్టినప్పటి నుంచి ఉన్నాడా, లేకపోతే ఈ మధ్య వచ్చిందా మనసు వీడికి, వస్తే వీడి మనసు ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ కూడా మూడు రకాల కొండలినీలు ఉంది. మూడు రకాల పర్మనెంట్ యాటమ్స్ అని చెప్తారు వాటిని. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు పర్మనెంట్ యాటమ్స్ అంటారు. మాస్టర్ సివి గారు కొండల్ని K1, K2, K3 అంటారు. ఇవి ఎన్ని చెప్పినా మనిషి శరీరం నశించే పదార్థంతో తయారవుతుంది. ఈ నశించే పదార్థంతో కాకుండా నశించకుండా ఉండే పదార్థంతో మనం తయారవ్వాలి. ఆ విజ్ఞానమయ కోశంలోకి ఎంటర్ అవ్వాలి. అది సూపర్ హ్యూమన్, అంటే సూపర్ మ్యాన్, సూప్రామెంటల్. అదంతా కూడా విజ్ఞానమయ కోశానికి సంబంధించి. ఈ సూప్రామెంటల్లో మనం ఒకసారి ఎంటర్ అయ్యాం అనుకోండి, మనం ఏదన్నా వస్తువు గురించి తలుచుకుంటే దాని గురించి అంతా అర్థమైపోతుంది. విజ్ఞానమయ కోశంలో కనుక మనం ఎవరినైనా ప్రవేశిస్తే, ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు అనుకోగానే ఆయన గురించి అంతా తెలుసుకుంటుంది. సీతారాం అంటే వాడు ఎవడు నిజంగా చెప్తున్నాడు, లేదా ఏమన్నా ఉన్నాయి, ఇవన్నీ తెలిసిపోతాయి. నన్ను మన వాళ్ళందరిలో కల్పన అడిగారు, విజ్ఞానమయ కోశంలోకి ఎలా ఎంటర్ అవుతావు సార్ అని అడిగింది. ప్రశ్న గాయత్రి చేతనా కేంద్రం హైదరాబాద్లో కలిసిన ఎవరు అడగలేదు ఇంతవరకు. అలా ఎందుకు అంటున్నానంటే దాని మీద ఇంట్రెస్ట్ అలా ఉందనమాట. అలాగే మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అవే అడుగుతాం. ఇక్కడ ఆ విజ్ఞానమయ కోశంలోకి ఎంటర్ అవ్వాలంటే మనలో అవి ఆవరణలన్నీ తొలుగుతూ ఉండాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాల్లో ప్యూరిటీ పెరిగే కొద్దీ వీటిలో ఉన్న ఏవైతే ఉన్నా వాటి బట్టి మనం విజ్ఞానమయ కోశం తయారవుతుంది. ఒరిజినల్గా భగవంతుడు సృష్టించినప్పుడు విజ్ఞానమయ కోశంలో ఏవి లేవు, మనం దాన్ని పాడు చేసుకుంటాం అనమాట. అంటే ఈ కొలతలతో తయారు చేశారనుకోండి, మంచి కాఫీ వస్తుందంటే వాడు ఆ పాళ్ళు కాస్త మార్చి చూస్తాడు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. దాంతో ఏమైంది, ఒరిజినల్ కాఫీ కాకుండా వేరేది వస్తుంది. అలాగే మనం అన్నమయ కోశాన్ని పాడు చేసుకుంటాం, ఆకలేస్తే తినం, ఆకలేయకుండా ఉన్నప్పుడు తింటాం, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడానికి లేనప్పుడు ఏదో రకంగా నిద్రపోతాం, ఇలాగ అస్తవ్యస్తం చేసుకుంటూ ఉంటాం. అలాగే మనకు ఆవేశ కావేశాలు, కోపం, విసుగు, చిరాకు, అవతలవాడు అంటే పడని తత్వం ఇలాంటివన్నీ వస్తాయి. ముఖ్యంగా స్పిరిచువల్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు విశ్వామిత్ర తత్వం అనేది మనం అంటపట్టించుకోకపోతే ఏమీ అర్థం కావు, ఏమీ రావు. ఒకళ్ళంటే ఒకళ్ళనే వాళ్ళు లేరు, ఉన్నవాడు ఒకడే. వాళ్ళున్నారు వీళ్ళున్నారు కాదు, ఇంతమంది లేరు, ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఎవరంటే భగవంతుడు. భగవంతుడే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు అనే జ్ఞానం ఉండాలి ఫస్ట్. అది లేకుండా నేను కబుర్లు చెప్తున్నాను అనుకోండి మీకు, అదంతా ఉక్కిడి పురాణం, వేస్ట్. అలా చేయకూడదు. మనం ఎవరిని చూసినా భగవంతుడినే చూస్తున్నాం. ఇదేంటంటే గురువు ఇస్తాడు దీక్ష అలాంటిది. గురువు అందరికీ చెప్తాడు, ఒక్కడ ఏదో పిలిచి నీ కొట్టెట్టి నీకు ఒక్కడికి చెప్తున్నాడు అని అంటారు. ప్రతివాడికి చెప్తాడు, అందరిలోనూ భగవంతుడు, అందరూ భగవంతుడి రూపాలే అని మొదలు. అది విష్ణు ఉపాసన. విష్ణు ఉపాసన అంటే విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని పూజ చేయడం, విష్ణు సహస్రనామం చదవటం, కరెక్ట్. కానీ దాని ప్రాక్టికల్ సైడ్ ఏంటంటే, నువ్వు ఏది చూసినా, కంప్యూటర్ చూసినా విష్ణువే అనుకోవాలి, పుస్తకం చూసినా విష్ణువు అనుకోవాలి, నువ్వు వేసుకున్న చెప్పులు చూసినా విష్ణువు అనుకోవాలి. ఎదురుకుండా కుక్క వచ్చింది అనుకోండి, పిల్లి వచ్చింది, లేదా బల్లి కనిపించింది, లేదా ఒక అడుక్కునేవాడు వచ్చాడు, ఇలా రకరకాల రూపాల్లో ఉన్నదల్లా కూడా ఆ భగవంతుడైన విష్ణువే అని తెలుసుకోవాలి. అన్ని రూపాలు విష్ణువే అని మనం ఖచ్చితంగా మర్చిపోకుండా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి వాడిలోనూ వసించేవాడు వాసుదేవుడు, వాసుదేవోపాసన అంటారు. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అని చెప్తారు. అరవిందులకి జైల్లో ఉన్నప్పుడు ఇదే దర్శనమైంది, అంతా వాసుదేవుడే. జైలర్ వాసుదేవుడు, జైల్లో గోడలు వాసుదేవుడు, దానికి పెట్టేసిన పెద్ద పెద్ద ఇనపచొమ్మలు వాసుదేవుడు, అన్నం తినడానికి తీసుకొచ్చిన కంచం వాసుదేవుడు, అన్నం వాసుదేవుడు, ఆయన కూర్చునే చిన్న బెంచి ఏదో ఉంది అది వాసుదేవుడు, ఇచ్చిన ఒక బ్లాంకెట్ ఉంది అది వాసుదేవుడు. అసలు ఆయన వాసుదేవుడు తప్ప ఇంకొకటి కనబడలేదు. అది వాసుదేవ సర్వమితి. అది మొట్టమొదట మనం ప్రతి దాంట్లో వసించేవాడు భగవంతుడే, ఆయనే వాసుదేవుడు అంటే వసించేవాడు వాసుదేవుడు. ఆయన అన్ని చోట్ల వసిస్తాడు కాబట్టి వాసుదేవుడు. అదేంటి, రాయిలో కూడా ఉంటాడు, రాయిలో ఉంటాడు, రప్పలో ఉంటాడు, స్తంభంలో ఉంటాడు, కనిపిస్తే ఉన్నవాడిని చూడటానికి మనం చేసే ప్రయత్నం బట్టి కనిపిస్తాడు. అంటే తప్ప అన్నింటిలో భగవంతుడే ఉన్నాడు సార్ అని ఊరికే నోటి మాటతో అంటే కుదరదు. ప్రయత్నం ఏమి, ఆ ప్రయత్నం యొక్క ఇంటెన్సిటీ బట్టి కనిపిస్తాడు తప్ప ప్రయత్నం చేసేవాడి అక్కడ ఏం కనపడలేదు, కనకూడదు. అది జన్మ జన్మల. అందుకే స మహాత్మ సుదుర్లభ. సుదుర్లభం అంటే అంత సులభంగా ఏదా, నాట్ ఈజీ. అంత ఈజీగా అక్కడ చూసారా, అలాగా వాసుదేవ ఉపాసన చేసి వాసుదేవుని అన్నింటిలో ఉన్నవాడిని దర్శించడం అనేది అంత ఈజీ కాదు. కానీ దుర్లభము కాదు, కానీ చాలా కష్టం. సుదుర్లభం అని వదిలేయకూడదు, సాధన చేయాలి. అది మనకు విజ్ఞానమై కోసం. విజ్ఞానమై కోసంలోకి వెళ్తే పతంజలి యోగ సూత్రాల్లో ఒకటి చెప్తారు, సంయమం. ధ్యాన ధారణ సమాధులు మూడు ఒకేసారి జరిగితే కనుక దాన్ని సంయమము అంటారు. కానీ ఈ విజ్ఞానమై కోసంలోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా సంయమం అనేది వచ్చేస్తుంది. సూర్యుడు అంటే ఎవడు అని ప్రశ్న వేసి ఆన్సర్ వచ్చేస్తుంది. సూర్యుడి గురించి మనకు అంతకుముందు ఏమీ తెలియదు, కానీ ఎప్పుడైతే విజ్ఞానమై కోసంలోకి వెళ్ళామో, సూర్యుడు అంటే ఎవరు, గాయత్రి అంటే ఏమిటి, ఇది ఎవరు చెప్పలేదండి, ఎక్కడ అంటే నువ్వెవరు చెప్పబడి నేను చెప్పినా కదా అంటాడు. ఎందుకు, విజ్ఞానమై కోశంలో అన్నీ ఉంటాయి అక్కడ, లేని ఉంటుంది. జ్ఞానం అంటే సైన్స్, అంటే ఊరికే శాస్త్రం. విజ్ఞానం అంటే అప్లైడ్ సైన్స్, అంటే టెక్నాలజీ అన్నమాట. ఎలా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, ఈ యజ్ఞం చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, ఈ మంత్రం చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, ఇవన్నీ ఒకళ్ళు మనకు చెప్పాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా విజ్ఞానమై కోశంలో ఉండి చెప్తారు. ఇన్ని రకాల దీక్షలు ఇచ్చారు, ఈ దీక్షల వల్ల వచ్చేది ఏమిటి అంటే విజ్ఞానమై కోశంలో ఉంటేనే తెలుస్తుంది. యాక్చువల్లీ నెక్స్ట్ ఆనందమై కోశం చివరిది. ఆనందమై కోశంలో ఉంటే మనుష్య ఆనందము, దేవతలకు సంబంధించిన ఆనందము, దేవతల అధిపతి ఇంద్రుడికి సంబంధించిన ఆనందం, ఇలా ఆనందంలో డిఫరెన్సెస్, స్టేజెస్, డిగ్రీస్ ఉంటాయి. అవన్నీ అయ్యి చివరికి బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం త్వం నమామి అని గురువుకి నమస్కారం చేస్తాను. అది ఈ స్థితి ఇక్కడ వస్తుందన్నమాట. దీంట్లో ఏంటంటే డీప్ మెడిటేషన్ అంటే ఒక గాఢమైన ధ్యాన స్థితిలో వరకు ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తాం. ఆనందమయమైన కోశం ఏదైతే ఉందో అదే భగవంతుడు, ఆనందో బ్రహ్మ. సత్యం, జ్ఞానం, ఆనందం, ఈ మూడు భగవంతుడి ముఖ్యమైన లక్షణాలు. సత్యం అంటే ఎప్పుడూ ఉంటాడు మన ఆయన, ఇప్పుడు ఉన్నాడు అప్పుడు లేడు కాదు, ఆల్వేజ్ ఈజ్. నెక్స్ట్ జ్ఞానం, ఎప్పుడు కూడా అక్కడ అజ్ఞానం ఉండదు, జ్ఞానం, తర్వాత ఆనందం. ఎప్పుడు ఆనందం, ఇంపార్టెంట్ బ్లిస్. ఈ మూడు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో భగవంతుడు తత్వాలంటే, ఆ మూడు లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు, ఆ భగవంతుడితో నా మనస్సు ఒకటవుతోంది అని మనం గాఢమైన ధ్యానం చేస్తాము, అప్పుడు మనం ఆనందమై కోసం ప్రవేశిస్తాం. అప్పుడు తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో. అందుకే గురువు గారు ఏమంటారు, ఈ ప్రపంచంలో ఎన్నన్నా ఎవరన్నా ఇవ్వచ్చు మీకు, కానీ నేను ఇచ్చేంత ప్రేమ ఎవరు ఇవ్వరు మీకు. ఎంత గాఢంగా ఆయన ఆనందమయ కోశంలో ఉన్నారో చూడండి గురువుగారు. సో ఈ ప్రేమ ఉంటేనే భగవంతుడు మన దగ్గరకు వస్తారు, ఈ ప్రేమ ఉంటేనే గురువులు మన దగ్గరకు వస్తారు, ఈ ప్రేమ ఉంటేనే సృష్టి మొత్తం మన వైపు చూస్తుంది. అంతే తప్ప ఈ ప్రేమ అనేది లేకపోతే ఏమి లాభలేదు. కాబట్టి మనం సాధన చేస్తే మనోమయ కోశం దాటి విజ్ఞానమయ కోశంలో ఉండి ఈ డివైన్ ప్లాన్ అండి, దైవీ ప్రణాళిక అండి, దీంట్లో ఎలా పనిచేయాలి ఇది తెలుసుకుంటూ ఆ రకంగా పనిచేయటం, ఆనందమయ కోశంలో మనం ధ్యానంలో ఆ స్థితిని అందుకుని మనస్సు ఆనందంగా ఉంచుకుంటూ భగవంతుడిని సాన్నిధ్యాన్ని మనం నిరంతరం పొందుతూ దాన్ని నలుగురికి పంచుతూ మన పనులు చేసుకోవాలి. ఇవి ఆనందమయ కోశాన్ని ఉపయోగించుకోవడం అంటే, విజ్ఞానమయ కోశాన్ని ఉపయోగించుకోవడం అంటే, మనోమయ కోశాన్ని ఉపయోగించుకోవడం అంటే, ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే అన్నమయ కోశాన్ని. ఈ కోశాలకు సంబంధించి ఏవైతే చెప్తారో గురుదేవులు, అవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇలాగా అని చెప్పి మనకు రకరకాల పుస్తకాలు ఇచ్చారు. మీ విజ్ఞానమయ కోశాన్ని ఇలా చేసుకోవడం, దాని మీద కూడా పుస్తకాలు. అలాగే మనం గురువుగారు లిటరేచర్ మొత్తం కూడా గాయత్రిని ఎక్స్ప్లెయిన్ చేయడమే, గాయత్రి అంటే ఏమిటి చెప్పడమే. దాంట్లో 24 రకాల శక్తుల్ని చెప్పారు, పంచముఖాలకు సంబంధించి పంచకోశాలుగా చెప్పారు, ఏకముఖిగా చెప్పినప్పుడు ఒక్కటే గాయత్రి మొత్తానికి మూల కారణమైన శక్తి అని చెప్తారు, ఆద్యశక్తి. నేను ఆద్యశక్తికి ఆధారభూతుడనై ఉన్నాను అని ధ్యానం చేయమన్నారు గురువుగారు. నేను ఆద్యశక్తికి ఆధారభూతుడనై ఉన్నాను అని జపం చేయమన్నారు, ధ్యానం చేయమన్నారు. ఇలాగా ప్రతి విషయంలోనూ మనకు చేయబట్టుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన చెప్తున్నది ఒక సూచన ఏంటంటే, ఎవరైతే నా ఆలోచనల్ని అందరికీ పంచుతారో అలాంటి వాళ్ళ దగ్గర ఉంటాను నేను, మా ఆలోచనలు అందరికీ స్ప్రెడ్ చేయాలి, అది మీ పని. నేను ఫిజికల్ బాడీతో చేసేది చేసేసాను, ఇంకా నా ఆలోచనల్ని వ్యాప్తం చేయాలి. ఎవరైతే వ్యాప్తి చేస్తారో వాళ్ళతో పాటు నేను ఎప్పుడు ఉంటాను, వాళ్ళని ఎప్పుడు నేను అన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటాను, అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటాను. సో అది చెయ్యండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పనులు చేయండి, ఈ రెండే గాయత్రిను, గాయత్రి యజ్ఞం అంటే ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు గాయత్రి యజ్ఞం చేయండి, గాయత్రి జపము చేయండి. ఇవి లేకుండా మటుకు ఉట్టి గాయత్రి జపం చేసినా, ఉట్టిగా గాయత్రి యజ్ఞం చేసేసుకున్నా, వీళ్ళు మీరు తన్నుకు చస్తున్నా, నా పని చేసినట్టు కాదు. ఏదో మీ పని చేసుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చిన పని, నాది మటుకు కాదు. నాకు చాలా క్లియర్గా చెప్తాను. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, మనం రోజు ధ్యానం బాగా చేసుకోవాలి, ప్రేమతత్వం అనేది మనలో బాగా డెవలప్ అవ్వాలి, ఆ ప్రేమతత్వంతోనే ప్రతివాణ్ణి పలకరించగలిగి ఉండాలి. ధర్మరాజుకి ఒక బిరుదు ఉంది, అజాత శత్రువు. అంటే ఆయనకి ఎవరు శత్రువు లేరు, పక్కవాళ్ళు అనుకోవచ్చు వీడు నాకు శత్రువు అని. అంటే దుర్యోధను అనుకునేవాడు, వీడు నాకు శత్రువు, వీడికి నాకు పడదని. అలాగా మన గురించి ఇంకొకళ్ళు అనుకోవచ్చు, కానీ మనం అనుకోకూడదు. నేను ఎవరి గురించి ప్రతి వాళ్ళ వాడు నాకు శత్రువు నేను అనుకోకూడదు, వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేదండి. అలాగే అందరూ కూడా తేజ ఉందనుకోండి, తేజ అయితే నాకు పడదు అనుకున్నా, అలాంటిది ఉంటే నేను పనికిరాను, గురువుల పనికి మనం పనికిరాము, అలా అనుకోకూడదు. ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే, అన్ని రూపాలు విష్ణువు, అంటే తేజ రూపంలో విష్ణువు ఉన్నాడు, అరుణ రూపంలో విష్ణువు ఉన్నాడు, ఎంఎస్ఆర్ ప్రసాద్ రూపంలో విష్ణువు ఉన్నాడు, జగదీష్ రూపంలో ఉన్నాడు, ఇలాగ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరి రూపంలోనూ విష్ణువే ఉన్నాడు. మరి ఇంకెవరిని నువ్వు ద్వేషిస్తావు, ఎవరితో శత్రువు నీకు కాదు కదా. అలాగే వాటిలో ఉండేవాడంతా వాసుదేవుడే, అంటే భగవంతుడే. ఇంకెవరిని ద్వేషిస్తావు, నీలోనూ వాసుదేవుడు ఉన్నాడు, అక్కడ వాసుదేవుడు ఉన్నాడు. ఇది ముందర థియరిటికల్గా తెలుస్తుంది, ఆ తర్వాత మెల్లిగా ప్రాక్టికల్ స్టెప్స్ కూడా తెలియాలి. ఆ ప్రాక్టికల్ స్టెప్స్ బాబా గారు చెప్పారు, షిరిడి బాబా చెప్పాడు. నీకెవరైతే పడరనుకుంటున్నావు వాళ్ళు నీలో ఉన్నారని ధ్యానం చేయి, నువ్వు వాళ్ళల్లో ఉన్నావు వాళ్ళు నీలో ఉన్నారని ధ్యానం చేయి. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉంటే పోతాయి. సో మనకు గురువు సులభంగా చెప్పగలడు, మిగతా వాళ్ళందరూ చెప్తారు, మిగతా వాళ్ళందరూ పుస్తకాల్లో ఉన్నా చెప్తారు తప్ప గురువే చెప్పగలడు ప్రాక్టికల్గా ఎలా చేయాలి దాన్ని. సొల్యూషన్ ఏంటనేది ఇవన్నీ మనం గాయత్రి పంచముఖి ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రాక్టికల్స్ కూడా చేసుకుంటూ ఉండాలి ఏ రోజు కాదు. ఇవన్నీ సరిగ్గా చేసుకున్నా లేదా రాత్రి ఇంట్రాస్పెక్షన్ చేసుకోమన్నారు. అందుకే మాస్టర్ ఇచ్చిన డైరీ చాలా మంది దగ్గర ఉంది, లేదా ఒకవేళ లేదు లేకపోతే అది పాత అయిపోతే కొత్తది అందరికీ సప్లై చేయాలి అవి చూసుకుని ఆ డైరీ ఏ సంవత్సరం డైరీ ఆ సంవత్సరం ఉండాల్సిందే కదా. అది రెడీగా మనం రోజు చేసుకుంటున్నాం, దాంట్లో ఇచ్చిన బాక్సెస్ అన్ని పిక్కులు పెడుతున్నాం, ఇంటిలు కొడుతున్నాం చూసుకోవాలి. ఇవన్నీ మన కోసం, నువ్వు ఎవరి కోసం ఉండాలి? డాక్టర్ మారేడు శ్రీరామకృష్ణ గారి కోసం కాదు, పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల కోసం కాదు, పరమవదని మాతాజీ కోసం కాదు, దాదా గురుదేవుల కోసం కాదు, అఖండ గురుసత్తాలు ఉన్న గురువులందరి కోసం, ఎవరి కోసం కాదు. మనం మోక్షం సంపాదిస్తే ఏమిటి, సంపాదించబోతే ఏమిటి, అయితే ఏమిటి అంటారు మనం సింపుల్గా. అయితే నీ లెక్కేంటి మాకు అంటారు, నువ్వు చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి, చివరి మాట అనమాట అది ఇంక ఒళ్ళు మండి. అందుకని అలాంటి మాట అనిపించుకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే మనం కరెక్ట్గా ఉన్నా లేదా, పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మనం చేసేది పొరపాటు, అవతల వాళ్ళు కరెక్ట్గా ఉన్నా లేదా నీకు ఎందుకు అంటారు, నీ గురించి చూసుకో, నీ గురించి నువ్వు కరెక్ట్గా ఉంటావు. ఇవన్నీ మనని ఉద్ధరించడానికి చెప్తే ఆచరించగలిగిన ఆచరించవలసిన సూత్రాలు అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మనం ఇది ఇదివరకే తెలుసు ఓకే, కానీ తెలిసిన ఆచరిస్తే దాంట్లో బ్యూటీ అర్థమవుతూ ఉంటుంది తప్ప ఆచరించకుండా చదివినంత మాత్రమే గాయత్రి మహాజ్ఞానం అంతా మేము ఇప్పటికీ 108 సార్లు చదివాండి పారాయణ చేసాం ఏమి రాదు. ఈ ప్రాక్టికల్స్ కూడా చేస్తే ఒకసారి అర్థం అవుతుంది. ఇవన్నీ మనం ఇలా మాట్లాడుకోవడానికి మనకు మంచి అవకాశం ఇచ్చారు గురువుగారు. ఈ పంచకోశాల గురించి బాగా థరోగా ఇవి ఏంటంటే వచ్చినట్టుగా తెలిసినట్టుగా ఉంటాయి, కానీ రోజు చదువుకుంటూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ దాన్ని తిప్పుతూ ఉండాలి. రోజు స్వాధ్యాయన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయంలో ఎప్పుడు నువ్వు ప్రమాదంలో పడకు, స్వాధ్యాయం ఎప్పుడు చేసుకో మర్చిపోకు అని చెప్తాను. గురువుగారు ఏమన్నారు నాకు, నడుస్తూ చదవడం ఒక వ్యసనం అయిపోయింది, ఆయన చదవాలి ఆ పుస్తకాలు సాక్షాత్తు గాయత్రి స్వరూపం. అలాగే ఈకే గారు చెప్తారు బోల్డ్ చోట్ల ఉంటుంది, నేను 2 గంటలు చదువుకున్నాను, 3 గంటలు చదువుకున్నాను. ఆయన హోమియో మందులు ఇవ్వడంలో ప్రపంచంలో ఆయన సాటి వచ్చేవాళ్ళు లేడు. కానీ ఒక కేసు గురించి చెప్తారు, ఒక ఆవిడ క్యాన్సర్ ఉంది, కీళ్ళ నొప్పులు ఉంది, ఆవిడ మందు కోసం వస్తుంది. ఆయన రాశారు రాత్రంతా కూర్చుని నేను మెటీరియల్ మెడికల్ చదివాను, ఈవిడికి ఏ మందు ఇవ్వాలి అది. అంటే ఒకరిని రక్షించాలి అంటే ఎలాంటి తపన ఉండాలో, ఎలాంటి కృషి ఉండాలో మన వైపు నుంచి తెలుస్తుంది. ప్రాక్టికల్గా మనకి గైడ్ చేయడానికి అలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ రాస్తారు. అలాగే మాస్టర్ లైఫ్ చూసిన దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళు, వాళ్ళు కూడా మాస్టర్ ఏం చేయదలుచుకున్నారు ఎలా చేయదలుచుకున్నారు చెప్పరు కానీ చేస్తూ ఉంటారు. అవన్నీ దగ్గర ఉండి చూసి అర్థం చేసుకోగలిగితే సరే, అర్థం చేసుకోవాలంటే ఆయన అడిగితే చెప్పినప్పుడు కూడా మనము కూడా అలా చేస్తున్నాం లేదా అని మనం చూసుకోవాలండి. పక్క వాళ్ళు చేస్తున్నారు లేదా మాస్టర్ చెప్పినట్టు చేయట్లేదండి ఎవరు అనుకోవడం అనుకుంటుంది పొరపాటు. మాస్టర్ చెప్పినట్టు నేను చేసుకుంటున్నా లేదా అంతవరకే నా అసలు తేజ చేసిందా లేదా కల్పన చేసిందా లేదా ఎంఎస్ఆర్ చేసిందా లేదా అవి నాకు అనవసరం అంటే అనవసరం కదా. అయితే ఎవరికి కావాలి వాడిని అనకూడదు, మళ్ళీ విమర్శించే వైపు తప్పులు పట్టుకునే వైపు వెళ్ళకూడదు. మనం కరెక్ట్గా ఉంటూ వాళ్ళు అడిగితే గైడ్ చేయాలి, అడిగితేనే సలహా ఇవ్వాలి, లేకపోతే మాట్లాడుకుంటూ ఉండాలి. వాళ్ళని సరిచేసే బాధ్యత మనకు ఎవరన్నా ఇస్తే అప్పుడు బాధ్యత వహించాలి తప్ప మనంతా మనం బాధ్యత తీసుకోకూడదు ఇంకొకరు కరెక్ట్ చేయడానికి. అది ఎప్పుడు గురువే చూసుకుంటాడు, ఆయనే చేస్తారు. మన వల్ల కూడా ఆయన ఇచ్చిన పని చేయడమే ఆయనకి మనం సమర్పణ చేసుకోవడం తప్ప మేము సమర్పించేసుకున్నాం సార్ మీ ఇష్టం మీరు ఏదైనా చెప్పండి చేస్తాం అనుకోండి, ఆల్రెడీ చెప్పారు ఆ పనులు చేయడమే. సో ఇవన్నీ మీకు తెలిసినా కూడా ఇంకొకసారి ఎందుకు చెప్పుకుంటామంటే స్ట్రెంగ్తన్ అవుతుంది, ప్లస్ మనకు ఒకవేళ ఎక్కడన్నా మర్చిపోయినా మళ్ళీ గుర్తొస్తుంది చేసుకుంటున్నావు లేదా అని. మనం ఒకసారి దాని అంటారు ఇలా గిల్లుకు చూసుకుంటారు సరే నిద్రాది మెలుకోవాలి. అలాగా ఒకవేళ మనం నిద్రలో ఉంటే మెలుకోవడానికి పనికొస్తుంది. మనని మనం నడిపించుకుంటున్నావు లేదా, మన అధీనంలో మనకు కోశాలు ఉంటున్నాయా లేదా అని మనకు చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇవన్నీ మనకు గురుదేవులు చాలా ప్రేమతోటి లీలాపతి శర్మ గారికి చెప్పినవి ఇవన్నీ. అలాంటి ఒక సంఘటన మనం ఇవ్వడం చదువుకున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. సో వీటన్నిటికీ ఒక్కటే ఒక్క మాట ఏంటంటే, మన మనస్సు నిరంతరము సద్భావనలతో నిండి ఉండాలి, అది గాయత్రి యజ్ఞం. మన చేతులు ఎప్పుడు కూడా మంచి పనులు చేసుకుంటారు, అది గాయత్రి యజ్ఞం అంటే. ఈ రెండు, గాయత్రి యజ్ఞము గాయత్రి జపం రెండు కలిస్తేనే రిజల్ట్ అని చెప్పారు కాబట్టి, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాం, మంచి పనులు చేస్తుంటాం. మంచి ఆలోచనలు గాయత్రి అని, మంచి పనులు యజ్ఞమని మనం గుర్తుపెట్టుకుంటూ అన్ని పనులు చేస్తాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? అందరూ సుఖంగా ఉండాలి. సో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమహించాలో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షకుమద్ధి సస్యజాని ఏదో ఇం సౌభరహితో బ్రాహ్మణ సుఖ నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే భవంతు నిరామయ సర్వే భద్రాణి వస్తుంది మాతస్సు ప్రమోపేణ పుత్రా విత్రిణస్సు విత్రిణస్సు భౌత్రిణ నిర్ధనా సధనాస్సు జీవంతు సరదాంశనం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాచందమయ స్వర్ధం మా పరమార్థం గమయ అవ్యవస్థామాసు వ్యవస్థం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.